Tired of searching for podcasts? Try Storio, the only app you need to discover and follow podcasts from across the world. Get curated podcasts and playlists every day and listen to what your friends recommend. Share what you love and find what they love. Check us out on storiwedge.com/boom. Download on App Store or Play Store. Storio.
My Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం జులై 4, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండి తెర వేల్పులు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. ఓ సాధారణ నిమ్మకూరు రైతు బిడ్డ, ప్రపంచ స్థాయికి ఎదిగిన చరిత్రే ఎన్టీఆర్ జీవితం. మన దేశంతో మొదలైన ఎన్టీఆర్ నట ప్రస్థానం పల్లెటూరి పిల్ల విజయంతో తొలి అడుగు వేసింది. ఇక మొదలైంది నందమూరి తారక రాముని నట జీవిత దిగ్విజయ యాత్ర. పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘికం, ఇలా పాత్ర ఏదైనా తనదైన ముద్ర వేస్తూ మేరు నగధీరుడిగా ఎదిగారాయన. ఎన్టీఆర్ అంటే కృషి, ఎన్టీఆర్ అంటే దీక్ష, ఎన్టీఆర్ అంటే పట్టుదల. కేవలం ఈ మూడు ఆయుధాలతో తెలుగోడి వాడిని, సామర్థ్యాన్ని విశ్వవిఖ్యాతం చేసిన మహానటుడు ఆయన. ఎల్వి ప్రసాద్, బిఏ సుబ్బారావు, పుల్లయ్య లాంటి వారి దగ్గర ఓనమాలతో మొదలైన ఆయన ప్రస్థానం భవిష్యత్ తరాలకు పెద్దబాల శిక్షగా ఎదిగింది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ఆలస్యంగా వచ్చిన రోజు మచ్చుకి ఒక్కటైనా లేదంటేనే తెలుస్తుంది పని పట్ల ఆయనకున్న నిబద్ధత. ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ గారి దగ్గర చూసి వెంటనే ఆయన్ని మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు. దీనికి గాను రామారావు గారికి 1116 పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు. అంచేత ఆయన మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయ్యింది. ఆ తర్వాత ఆయన పల్లెటూరి పిల్ల, షావుకారు, సంసారం, మాయారంభ వంటి చిత్రాల్లో నటించారు. వారు నటించిన 5వ సినిమా పాతాళ భైరవి. ఈ చిత్రం గురించిన విశేషాలను మనం గత వారం చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఆ విశేషాలని, మరికొన్ని విశేషాలని మీకోసం తెలియజేస్తాను. మొదట్లో ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుని కానీ రాజారెడ్డిని కానీ హీరోగా అనుకున్నారట. లేదా గోవిందరాజుల సుబ్బారావు గారిని కానీ, ముక్కామల్ను కానీ ప్రతినాయకుడిగా పెడదామనుకున్నారట. కానీ సంసారం సినిమా చిత్రీకరణలో రామారావును చూసిన దర్శకుడు కేవీ రెడ్డి గారు తమ చిత్రకథలోని నాయక పాత్రకు ఎన్టీఆరే తగిన వాడని ఆయన్ని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా భక్తపోతన సినిమాలో మాలతి నటనకు మెచ్చి ఆమెను ఇందుమతి పాత్రకి తీసుకున్నారట. 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకున్న తొలి ద్విభాషా చిత్రం కూడా ఇదే. తెలుగులో 1951 మార్చి 15 విడుదలైతే తమిళంలో అదే ఏడాది మే 17 ఈ చిత్రం విడుదలైంది. అమ్మ చేతి ముద్ద ఎప్పుడు తిన్నా కమ్మగానే ఉంటుంది. సూర్యోదయం చూస్తున్న ఆనందం, ఆకాశం ముంగిట్లో వర్షం వేసిన రంగుల ముగ్గు లాంటి హరివిల్లు అందాన్ని ఆస్వాదించడం, ఇలాంటి అనుభూతుల్ని ఎన్నిసార్లు పొందినా మన మనసిప్పుడు వన్స్ మోర్ అని అడుగుతూనే ఉంటుంది. కొన్ని సినిమాలు కూడా అంతే. ఆ సినిమా కథ ఏంటో తెలుసు, ఏ పాత్ర ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలుసు, పాట ఎప్పుడు వస్తుందో తెలుసు, ఆ కథకి ముగింపు తెలుసు, అందులోని ప్రతి మాట మన చెవులకు పరిచయమే. అయినా సరే తొలిసారి ఓ విచిత్రం చూస్తున్నట్టు తెర మీద నుంచి దృష్టి మరల్చలేం. తన్మయత్వంతో ప్రతి సన్నివేశాన్ని మనం ఆస్వాదిస్తాం. అందుకే ఆ సినిమాలన్నీ చరిత్రలో మిగిలిపోయాయి. పాతాళ భైరవ్ కూడా అలాంటి సినిమానే. ఈ చిత్రరాజ్యం వెండితెర పైకి వచ్చి 60 సంవత్సరాలు దాటింది. షావుకారు సినిమాతో తమ సినీ ప్రస్థానం ప్రారంభించిన విజయ సంస్థ తమ రెండో ప్రయత్నంగా తీర్చిదిద్దిన సినిమా పాతాళ భైరవి. నాగిరెడ్డి చక్రపాణిల అభిరుచి, కేవి రెడ్డి గారి దర్శకత్వ పటిమ, సాంకేతిక వర్గం ప్రతిభ వీటన్నింటిని మించి ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావుల అద్భుతమైన నటన విన్యాసాలు మేళవించి తెలుగు ప్రేక్షకులకు కమ్మని విందు భోజనం రుచి చూపించింది పాతాళ భైరవి చిత్రం. 15 మార్చి 1951లో ఇది ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అంటే ఇప్పటికి 60 ఏళ్లు దాటిందనమాట. కానీ ఇంకా చూడాలని మనకి ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ అంత గొప్పతనం ఈ సినిమాలో ఏమిటి అంటారా? అప్పటి వరకు మన సినిమాల్లో కథానాయకుడు అంటే ఎందుకొచ్చిన బతుకు అనుకుంటూ ఈశ్వరమంటూ ఉండేవాడు. కథానాయకుడికి ధీరోదాత్త గుణం ఆపాదించిన తెలుగు సినిమా ఇదే. ఓ సామాన్య మానవుడు రాకుమార్తెను ప్రేమించడం, విరహ వేదన భరించలేక దొంగచాటుగా కోటలో ప్రవేశించి రాకుమార్తెను దర్శించుకోవడం, చివర్లో మాంత్రికుడి బారి నుండి ఆమెను రక్షించడం, ఇవన్నీ సాహసాలే కదండి. ఈ సినిమాలో మీకు వినిపించే ప్రతి సంభాషణ కొత్త పోకడలకు నాంది పలికింది. పింగళివారి పెన్నుకి 2 వైపులా 10 అని ఈ సినిమాతో రూఢి అయిపోయింది. మనం తరచుగా వాడే గురు అనే పదాన్ని ఈ సినిమాతోనే పింగళి సృష్టించారు. మోసం గురో, ఏం గురో అంటూ సదాజపుడు అంటే పద్మనాభం గారిచే పలిగించిన మాటలు ప్రేక్షకులకు అంతగా చేరువయ్యాయి. సాహసం సయ్యరా డింభక అనే ప్రాచుర్యం పొందిన మాట ఈ చిత్రంలోనిదే. మంత్రపుష్పంలోని వేద మంత్రాలను తిరగేసి మాంత్రికుడి మంత్రాలుగా ఇందులో వాడుకున్నారు. తోటరాముడు అంటే మన ఎన్టీఆర్ ఎలా దొరికారో చూద్దాం. అల్లావుద్దీన్ కథలు, కాశీ మజిలీ కథలు అందరికీ తెలిసినవే. వాటి స్ఫూర్తితో ఓ జానపద చిత్రం తీయాలని దర్శకుడు కేవీ రెడ్డి గారి ఆలోచన. అందులోనే పాతాళ భైరవి పుట్టుకొచ్చింది. మరి ఇందులో కథానాయకుడు తోటరాముడు పాత్రధారి ఎవరు అనే ప్రశ్నతో అన్వేషణ మొదలైంది. మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ పాత్ర కోసం అక్కినే నాగేశ్వరరావు గారిని, గోవిందరాజులు సుబ్బారావు గారిని, వీరిలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలనుకున్నారు. కానీ చివరిలో ఈ పాత్ర మన ఎన్టీఆర్ గారికి దక్కింది. సంసారం సినిమా తీస్తున్న రోజులవి. షూటింగ్ అయిపోయాక సాయంత్రం ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు సరదాగా టెన్నిస్ ఆడుతున్నారట. ఆటలో లీనమైపోయిన ఎన్టీఆర్కి వరుసగా కొన్ని బంతులు రాకెట్కి తగలిపోయేసరికి చిర్రెత్తుకొచ్చిందిట. ఈసారి 2 చేతులతో రాకెట్ని గట్టిగా పట్టుకొని బంతిని బలంగా బాదేసరికి అది కాస్త ఎవరికీ కనిపించకుండా పోయిందిట. ఈ సంఘటన కేవీ రెడ్డి గారు గమనిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ రాకెట్ పట్టుకున్న విధానం కేవీ రెడ్డి గారికి బాగా నచ్చిందనమాట. రాకెట్కి బదులుగా ఆయన కర్ర సాము, కత్తి సాము ఊహించుకున్నారు. అంతే, మన తోటరాముడు కేవీ రెడ్డి గారికి దొరికేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గారు అందుకున్న పారితోషికం ఎంతో తెలుసండి. నెలకి కేవలం 250 రూపాయలు. విజయ సంస్థ కోసం 2 ఏళ్లలో 4 సినిమాలు చెయ్యాలని ముందే ఒప్పందం జరిగిపోయింది. కర్రసాము, కత్తిసాము కోసం ప్రతిరోజు ఆయనతోటి సాధన చేయించేవారు. అల్పాహారంగా 2 ఇడ్లీలు, 1 వడ మాత్రమే ఇచ్చేవారు. ఇవి సరిపోవడం లేదని ఇంకా పెంచమని ఎన్టీఆర్ కోరితే కోటా పెంచారట. సినిమా నిర్మాణం ఎంత పకడ్బందీగా చెయ్యాలో చెప్పడానికి పాతాళ భైరవిని ఒక ఉదాహరణగా చూపించవచ్చు. అనుకున్న సమయంలో చిత్రీకరణ పూర్తి చేయడానికి చిత్ర బృందం చాలా కష్టాలు పడింది. ప్రతి సన్నివేశాన్ని కళాదర్శకులు స్కెచ్ రూపంలో వేసిచ్చారు. ఒక్కో పాట కోసం 15 రోజులు ముందస్తు కసరత్తు చేశారు. ఈ సినిమాలో మొత్తం 12 పాటలున్నాయి. ప్రతి పాట ఒక ఆణిముత్యమే. నే రానంటే రాను పాటలో సావిత్రి తళుక్కున మెరుస్తారు. రేలంగి పోషించిన వీర ధీర సూరసేనుడు పాత్ర అందరినీ హాయిగా నవ్వించింది. వినవే బాల నా ప్రేమ గోల, ఈ గీతాన్ని రేలంగి గారే స్వయంగా పాడారు. ఇక మరిచిపోలేని పాత్ర అంజిగాడు. ఈ సినిమా తర్వాత నాటి హాస్య నటుడు బాలకృష్ణ కాస్త ప్రేక్షకుల్లో అంజిగాడుగానే గుర్తుండిపోయారు. ఈ చిత్రంలో కథానాయిక మాలతి. ఆమె పోషించిన రాకుమారి ఇందుమతి పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. మార్క్స్ బార్ట్లే ఛాయాగ్రహణం, ఘంటసాల గారి సంగీతం, గోఖలే కళాధర్ గార్ల కళాదర్శకత్వం చిత్రానికి నిండుదనాన్ని తీసుకొచ్చాయి. 13 ప్రింట్లతో ఈ సినిమా 15 March 1951 విడుదలైంది. సినిమాకొస్తున్న ఆదరణని గమనించి మరో 60 ప్రింట్లని పెంచారు. 10 కేంద్రాల్లో 100 రోజుల పండుగని ఈ చిత్రం జరుపుకుందంటే ఎంత ఘన విజయం సాధించిందో మనం ఊహించవచ్చు. ఇది నిజంగా ఒక రికార్డే. ఈ సినిమా విడుదలైన 30 ఏళ్ల తరువాత పద్మాలయ సంస్థ హిందీలో దీన్ని తెరకెక్కించింది. ఇప్పుడొస్తున్న జానపద చిత్రాల్లో కనీసం కొన్ని సన్నివేశాలకైనా ప్రేరణ ఈ పాతాళ భైరవే. కోటలో రాణి, తోటలో రాముడు లాంటి సాంఘిక ప్రేమ కథలకి ఈ చిత్రమే స్ఫూర్తి. పాతాళ భైరవిని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన కొందరు దర్శక నిర్మాతలకి ఉంది. తోటరాముడు పాత్రకి యువ హీరో NTR అయితే బాగుంటుందనే వాళ్లు అనేక మంది ఉన్నారు. కొందరు నిర్మాతలు దర్శకుడు రాజమౌళి దగ్గరికి ఈ ప్రతిపాదన కూడా తీసుకువెళ్లారని తెలుగు సినీ వర్గాల్లో ప్రచారం కూడా సాగింది. మన సీనియర్ NTR గారిని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుని ఒక మంచి పాటని విందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన గారడియాయే మనసే పూల మంటపమాయే కలవరమాయే మదిలో నా మదిలో రాగం పిల్లన గ్రోవి ఊరింది నాలో ఏమునవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది మోహాలే ఓ మోసులు వేసి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన తలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి వెండితెర వేల్పులు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. పాతాళ భైరవి చిత్రం తర్వాత NTR నటించిన తదుపరి చిత్రం మల్లీశ్వరి. మల్లీశ్వరి సినిమా 1952 బీజింగ్ లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. 1953 మార్చి 14 చైనీస్ సబ్ టైటిల్స్ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో ఈ సినిమాని విడుదల చేశారు. ఈ రోజున బాహుబలి సినిమా తాలూకు చైనా వర్షన్ మనకి చిన్న చిన్న వీడియోలు వాట్సాప్ లో వస్తుంటేనే మనం చూసి నవ్వుకుంటూ అరే భలే గమ్మత్తుగా ఉందే అని అనుకుంటూ ఉన్నాం కదా. మరి ఆ రోజున అంటే 1953 చైనీస్ సబ్ టైటిల్స్ లో ఈ సినిమా రావడం అనేది ఎంత గొప్ప సంగతి అండి. ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన ఆణిముత్యం మల్లీశ్వరి. బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో రామారావు గారు భానుమతి గారుల నటన వెరసి ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా రూపుదిద్దుకున్న చిత్రం ఇది. ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 70 ఏళ్లు కావస్తుంది. అయినా ఇప్పటికీ నిత్య నూతనంగా సంగీత సాహిత్యాల అందాల భరిణగా ఉంటుంది. మల్లీశ్వరి తెలుగు సినీ జగత్తులో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కళాఖండం. దర్శకుడిగా బిఎన్ రెడ్డి గారిని, గేయ రచయితగా కృష్ణ శాస్త్రిని, సంగీత దర్శకులుగా సాలూరు రాజేశ్వరరావు గారిని చిరస్మరణీయం చేసిన అజరామరమైన చిత్రం మల్లీశ్వరి. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై సెట్టింగులు వస్త్రాలంకరణ పరంగా ప్రఖ్యాత మొఘల్ ఏ ఆజంకు ఏ మాత్రం తీసిపోదని విమర్శకుల అభినందనల్ని అందుకున్న ఆణిముత్యం. అందుకే విడుదలై ఇన్ని సంవత్సరాలు దాటినా కూడా మల్లీశ్వరి ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది. మిగతా దర్శకులతో పోలిస్తే బిఎన్ రెడ్డి గారు భిన్నంగా కనిపిస్తారు. ఆయన తీసిన ప్రతి చిత్రము కళాఖండం అన్న పేరుని ఆర్జించింది. కేవలం 11 చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని బిఎన్ రెడ్డి గారు పెంచారు. అన్నిట్లోనూ మల్లీశ్వరి అత్యంత ప్రఖ్యాతిని పొందింది. భారతీ మాసపత్రిక 1944 మే సంచికలో ప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు గారు రాసిన రాయల కరుణ కృత్యం అనే నాటిక ఆ తర్వాత రేడియోలో ప్రసారమైంది. దీన్ని విన్న బిఎన్ రెడ్డి దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. అలాగే ఆ సమయంలోనే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికలో దివాన్ షరార్ రాసిన ది ఎంపరర్ అండ్ ది స్లేవ్ గర్ల్ అనే కథ కూడా ఆయనకు బాగా నచ్చింది. ఆ నాటికను ఈ కథను రెండింటినీ మేళవించి బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి కథను తయారు చేయించారు. మల్లీశ్వరి సినిమాలో హీరో నాగరాజు శిల్పి. ఆ పాత్రకు న్యాయం చేయటానికి 15 రోజులు మద్రాసు నుండి మహాబలిపురం వెళ్లి అక్కడ శిల్పుల వద్ద తర్ఫీదు పొందాను అని ఎన్టీఆర్ గారు చెప్పారు. అంటే ఆయనకున్న నిబద్ధతని, పని పట్ల ఉన్న అంకిత భావాన్ని మనం ఊహించవచ్చు. 34 ఏళ్ల క్రితం నేర్చుకున్న పాఠం ఆయన ఇంకా మర్చిపోలేదంటే ఆ పాత్ర పట్ల ఆయనకున్న శ్రద్ధ అలాంటిది. మల్లీశ్వరి తీసే సమయంలో బిఎన్ రెడ్డి గారి సహనానికి భానుమతి పరీక్ష పెట్టారట. ఏ నాడు అనుకున్న సమయానికి ఆవిడ సెట్ మీదకి వచ్చేవారు కాదుట. ఆమె వచ్చేలోగా షాట్ లో ఆమె నిలబడే చోటులో మరొకరిని నిలబెట్టి లైటింగ్ ఏర్పాటు చేసుకునేవారు. మల్లీశ్వరి ఉండే చోటును మార్కింగ్ చేసి సిద్ధంగా ఉంచేవారు. సెట్ లో లైట్లు వేసి ఉంచి ఆవిడ వచ్చాక షూటింగ్ ప్రారంభమయ్యేది. భానుమతి ఇతరులనే కాదు, భర్త రామకృష్ణ గారిని సతాయించేవారట. విప్రనారాయణ అనే సినిమాని 1955 తీసేటప్పుడు ఆమెకు భరతనాట్యం నేర్పడానికి ఎల్లప్ప అనే డాన్స్ మాస్టరు రోజు వచ్చేవారట. మధ్యలో 4 రోజులు భానుమతి గారు బద్దకించి క్లాసులు ఎగ్గొట్టారు. సినిమా డైరెక్ట్ చేస్తున్న భర్త నిన్ను తీసేసి పద్మినితో సినిమా తీయనా అని అడిగారట. దెబ్బకి ఆవిడ బద్ధకం అంతా వదిలిపోయిందిటండి. మరి మీరు అలా అడగలేకపోయారా అన్నారట నందగోపాల్ బిఎస్తో, బిఎన్ రెడ్డి గారితోటి. బిఎన్ రెడ్డి గారు భానుమతి రామారావు లేకపోతే మల్లీశ్వరి లేదు, వీరికి ప్రత్యామ్నాయం మీరు చూపించగలరా అని అడిగారట. నాగరాజు పాత్ర అంత చిత్తశుద్ధితో అంకిత భావంతో వేశారు కాబట్టి ఎన్టీఆర్ ఉలి సుత్తి పట్టడం మర్చిపోలేదు. ఈ చిత్ర కథాంశాన్ని మరొక్కసారి మనం మననం చేసుకుందాం. హంపి విజయనగర సామ్రాజ్యంలోని వీరాపుర గ్రామంలో బావామరదళ్లైన నాగరాజు మల్లీశ్వరికి ఒకరంటే ఒకరికి వల్ల మాలిన ప్రేమ. ఆర్థికంగా కాస్త పై చేయి అయిన మల్లి తల్లి నాగమ్మ వారి పెళ్లికి ఇష్టపడలేదు. దాంతో డబ్బు సంపాదించడానికి నగరానికి వెళ్తాడు నాగరాజు. ఒక వర్షపు రాత్రి సత్రంలో మల్లి నాట్యాన్ని మారువేషంలో తిలకించిన శ్రీకృష్ణదేవరాయలు ఆమె ఇంటికి పల్లకీ పంపించి రాణీవాసానికి రప్పిస్తాడు. రాణీవాసంలోని స్త్రీలను పరపురుషులెవరూ చూడరాదనేది నియమం. డబ్బు సంపాదించి వచ్చిన నాగరాజుకు మళ్ళీ రాణీవాసానికి వెళ్లిపోయిన సంగతి తెలిసి పిచ్చివాడైపోతాడు. ఆమె రూపాన్ని శిల్పాలుగా చెక్కుతాడు. నాగరాజు పనితనం చూసిన ఆస్థాన శిల్పాచారి అతన్ని నందనోద్యానవనంలో శిల్పాల్ని చెక్కేందుకు నియమిస్తాడు. అనుకోకుండా ఒకరోజు తోటలో కలుసుకున్న నాగరాజు మళ్ళీ అక్కడి నుంచి పారిపోవాలనుకుంటారు. అదే సమయానికి ఉషా పరిణయం నృత్యగానంలో మళ్ళీ పాల్గొనాల్సి వస్తుంది. సాహసంతో అంతఃపుర ప్రవేశం చేసిన నాగరాజును సైనికులు బంధించి ఖైదు చేస్తారు. విచారణ జరిపిన మహారాజు ప్రేమికులిద్దరినీ ఒక్కటి చేసి వారికి స్వేచ్ఛా జీవితం ప్రసాదిస్తాడు. అందరూ అపురూప తారలే. నాగరాజు మల్లేశ్వరి పాత్రలో ఎన్టీ రామారావు గారు, భానుమతి గారు అపూర్వ అభినయం ప్రదర్శించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో మనసున మల్లెల మాలలుగిని అనే పాట అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ పాటని ఇప్పుడు విందాం. ప్రేమ పెళ్లి, వరకట్నపు పెళ్లి, అనుకోకుండా చేసుకునే పెళ్లి, ఇలా మూడు పెళ్లిళ్ల బొమ్మలాట చుట్టూ అల్లిన ఇతివృత్తమే పెళ్లి చేసి చూడు. ఆరోగ్యకరమైన హాస్య వ్యంగ్య దృశ్య శ్రావ్య కావ్యమిది. ఇందులో వరకట్న సమస్య ప్రధానంగా చూపించారు. అయితే నినాదాలు లేవు, ఉపన్యాసాలు లేవు, భీభత్సాలు అసలే లేవు. సరదాగా సాగిపోయే ఈ చిత్రంలో సాంఘిక స్పృహ ఉంది. కట్నాల మోజులో యువకుల జీవితాలనే బలిచేసే కాపురాలు కాల్చుకునే ఘనులకు ఈ సినిమా తగిన పాఠం చెబుతుంది. ఇందులో వెంకటరమణగా ఎన్టీఆర్, విఎన్నగా ఎస్వి రంగారావు, రాజుగా జోగారావు, భీమన్నగా మహంకాళి వెంకయ్య పాత్రలు కలకాలం గుర్తుండిపోయాయి. పాటలన్నీ వినసొంపుగా ఉంటాయి. ప్రతి పాత్ర, ప్రతి మాట ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత ముద్రను వేశాయి. చక్రపాణి గారి గడుస్తనం ఎక్కడుందంటే, వరకట్న సమస్య ప్రధానంగా ఉన్న ఈ చిత్రంలో ఎక్కడా ఏ పాత్ర చేత కట్నం తీసుకోకూడదని కానీ తీసుకోమని కానీ అనిపించలేదు. అయితే కట్నం కోసం జీవితాలు నాశనం చేయటం కానీ నాశనం చేసుకోవటం కానీ చెయ్యకూడదని పాత్రల నడవడి చేత, కథాగమనం చేత చూపించారు. అదే ప్రేక్షకులను వారికి తెలియకుండా ప్రభావితం చేసింది. షుగర్ కోటింగ్తో మనకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా చేశారు. అదే ఈ సినిమా స్పెషాలిటీ. విశేషమేమిటంటే, ఈ సినిమా ప్రారంభమైన 55 నిమిషాల తరువాత హీరో ఎన్టీఆర్ పాత్ర ప్రవేశిస్తుంది. అదే ఇప్పటి సినిమాలు గనక మనం చూసినట్టయితే, ముందు హీరో బూటకాలు చూపిస్తారు. ఆ బూటకాల నుంచి నెమ్మదిగా కెమెరా పైకి లేచి 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 చివరికి హీరోని చూపిస్తారు. ఆ తర్వాత హీరో రాగానే ఒక పాటని పెడతారనమాట. అలాంటిది మనం ఊహించవచ్చండి, 55 నిమిషాల తరువాత హీరో పాత్ర ప్రవేశం అంటే నిజంగా ఎంత గొప్ప సంగతి. అంతవరకు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలి థియేటర్లో, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, అప్పుడే ఈ సినిమా నిలబడుతుంది కదా. ఆ రోజుల్లో కథే హీరో అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలండి. అది వరకు కొద్దిపాటి హాస్య రస ప్రధాన చిత్రాలు వచ్చినా వాటిలో ఏవి అంతగా ప్రేక్షకుల్ని రంజింప చేయలేకపోయాయి. వ్యంగ్యం అంటే సెటైర్తో కూడిన ఆరోగ్యకరమైన హాస్యాన్ని మేళవించి సాంఘిక చిత్రాల్ని జనరంజకం చేయవచ్చనే ధోరణికి అంకురార్పణ చేసింది పెళ్లి చేసి చూడు సినిమా. పాటల పందిరి ఈ చిత్రానికి ప్రధాన బలం. 17 పాటలున్న ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఘంటసాల గారు జనరంజకమైన స్వరాల్ని సమకూర్చగా పింగళి నాగేంద్రరావు గారు, ఊటుకూరి సత్యనారాయణ గారు సాహిత్యాన్ని అందించారు. కథా స్క్రిప్టు బాధ్యతల్ని చక్రపాణి గారు నిర్వహించారు. ఇందుకి కథ ఏమిటంటే, ఒక పల్లెలో తన తల్లి అంటే కన్నాంబ గారు, చెల్లి అమ్మడు అంటే వరలక్ష్మి గారులతో నివసించే రాజు నాటకాలలో వేషాలేస్తూ ఆ ఊరి స్కూల్లో పనిచేస్తుంటాడు. అతని మావయ్య అయిన గోవిందయ్య అదే ఊర్లో ఉంటూ మేనల్లుడిని తన కూతురికిచ్చి వివాహం చెయ్యాలనుకుంటాడు. అతని పొరుగింటి దూరపు బంధువు భీమన్న ఆమెను ఇష్టపడుతుంటాడు. ఆమె కూడా ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటుంది. రాజు తన చెల్లి పెళ్లి అయ్యాకే తన పెళ్లి జరగాలని పట్టుబడతాడు. కానీ తను పెళ్లి చేసుకోనని సంబంధాల కోసం వెంకటపతి అనే ఆయన్ను కలుసుకోవడం కోసం వేరే ఊరు వెళ్తాడు. అక్కడ పూటకూళ్ళమ్మ ద్వారా దూపాటి వియన్న అంటే ఎస్వి రంగారావు అనే ఆయన ద్వారా పని జరుగుతుందని తెలిసి ఆయన ఇంటికి వెళతాడు. ఆయన తన తండ్రికి స్నేహితుడని తెలుస్తుంది. ఆయన తన కూతురు చిట్టి అంటే సావిత్రి గారిని చేసుకోమని, అతని చెల్లి పెళ్లి తాను చేస్తానని చెప్పడంతో చిట్టిని పెళ్లాడతాడు. మద్రాసులో ఉద్యోగం చేస్తున్న వెంకటపతి కొడుకు రమణ ఎన్టీ రామారావుతో వివాహం నిర్ణయిస్తారు. తన కూతుర్ని పెళ్లి చేసుకోపోవడం వల్ల ద్వేషంతో ఉన్న గోవిందయ్య వెంకటపతిని రెచ్చగొడతాడు. వివాహం పూర్తయ్యే సమయానికి వియన్న అనుకున్న మొత్తం ఇవ్వలేకపోవడంతో పెళ్లి పీటల మీదున్న తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాడు వెంకటపతి. రాజు తన చెల్లి, తల్లి, భార్యల నగలు, ఇంటి దస్తావేజులు తీసుకుని వెంకటపతి ఇంటికి వెళ్లి తన చెల్లిని కాపురానికి తీసుకుని వచ్చేందుకు అనుమతి ఇవ్వమని అడుగుతాడు. వెంకటపతి ససేమిరా అని మోసం చేసి తన కొడుకుతో తాళి కట్టించారని, తిట్టేసి తన కొడుకును వేరే పెళ్లి చేస్తానని అతనికి చెబుతాడు. రమణ అతన్ని పక్కకు తీసుకెళ్లి తన తండ్రికి తెలియకుండా వస్తానని, ప్రస్తుతం వెళ్ళిపోమ్మని చెబుతాడు. తర్వాత తాను మద్రాసు పోతున్నానని చెప్పి అత్తగారి ఊరు వెళ్తాడు. అక్కడ కొద్ది కాలం ఉండి తన భార్యను తీసుకుని మద్రాసు వెళ్తాడు. ఈలోగా తనకు తండ్రి వేరే సంబంధాలు చూస్తున్నట్టు తెలియడంతో తండ్రి వచ్చేసరికి పిచ్చెక్కినట్టుగా నాటకం ఆడుతూ తనకు సేవలు చేసే నర్సుగా తన భార్యను కూడా తనతో తీసుకుని ఊరు వెళ్తాడు. అక్కడ పిచ్చివాడైన తనకు నర్సు లాంటి భార్య అయితే బాగుంటుందనిపించేలా తండ్రికి చెప్పి మద్రాసు వెళ్తారు. అక్కడ గర్భవతి అయిన భార్యను తన అత్తగారి ఇంట దించి ఆమె బిడ్డను కన్న తర్వాత తిరిగి తీసుకువెళ్తాడు. ఇదంతా గమనించిన గోవిందయ్య రమణ నాటకం బట్టబయలు చేసేందుకు వెంకటపతితో కలిసి మద్రాసు వస్తాడు. తండ్రి రాకతో మళ్లీ పిచ్చెక్కినట్టుగా నాటకం ఆడుతున్న కొడుకుని చూస్తాడు. ఇంత లోపల పిల్లవాడి ఏడుపు వినపడ్డంతో లోనికి వెళ్లి వారందరూ చూస్తారు. అక్కడ కోడలు ఆమె బిడ్డతో ఉండడం గమనిస్తాడు. ఆమెను వెంటనే ఇంటి నుండి వెళ్లిపోమ్మని చెప్పి కొడుకుతో, నీకు గోవిందయ్య కూతురుతో వివాహం నిశ్చయించానని, వెంటనే ఇంటికి రమ్మని, లేదా తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనని చెబుతాడు. తనకి ఆస్తి అవసరం లేదని, భార్య వెంటే తను పోతానని సామాన్ తీసుకుని ఆమెను తీసుకుని వెళ్ళి వియన్న వచ్చి ఈలోగా తనకు ఆస్తి అవసరం లేదని భార్య వెంటే తాను పోతానని సామాను తీసుకుని ఆమెను తీసుకుని వెళ్లబోతుంటే వియన్న వచ్చి అతన్ని ఆపి గోవిందయ్య కూతురుకు అప్పటికే అతని బంధువు భీమన్నతో పెళ్లి జరిగిందని మాయమాటలు చెప్పి వెంకటపతిని మోసం చేస్తున్నాడని చెబుతాడు. తన తప్పు తెలుసుకున్న వెంకటపతి కొడుకుని ఆపి కోడల్ని మనవణ్ణి వెంట పెట్టుకుని తన ఊరు వెళ్తాడు. ఇది ఈ చిత్రం కథ. ఆ తరువాత ఎన్టీఆర్ గారి మరొక చిత్రం దాసి. దాసి ఎల్వి ప్రసాద్ పర్యవేక్షణలో సివి రంగనాథన్ గారు దర్శకుడుగా పరిచయమై 1952 విడుదలైన తెలుగు సినిమా. నటి లక్ష్మీరాజ్యం ఈ చిత్రాన్ని రాజ్యం పిక్చర్స్ బ్యానర్పై నిర్మించింది. సుందర్లాల్ మెహతా ఆధ్వర్యంలో అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ రాజశ్రీ పిక్చర్స్ ఈ చిత్రానికి ఆర్థికంగా సహకరించింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతం కావడంతో లక్ష్మీరాజ్యం ఆమె భర్త శ్రీధర్రావు ఈ చిత్రాన్ని తమిళంలో వెలైకరి మగళ్ అనే పేరుతో నిర్మించారు. అయితే ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు. పిల్లలు లేరని భర్త రెండో పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని ఆపేందుకు తాను గర్భవతినని అబద్ధం చెప్పి దాసీ బిడ్డను తన బిడ్డగా చూపే ఓ ఇల్లాలి కథ ఇది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు నటించిన మరొక చిత్రం పల్లెటూరు. ఈ సినిమా 1952 విడుదలైంది. దీనికి దర్శకులు టి ప్రకాశరావు గారు, పి శివరామయ్య గారు. ఇందులో తారాగణం నందమూరి తారక రామారావు గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, టీజీ కమలాదేవి రమణారెడ్డి, మిక్కిలినేని చదలవాడ నాగభూషణం గారు మొదలైన వారు ఇందులో నటించగా సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అందించారు. నిర్మాణ సంస్థ పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్. తన రాజకీయాలకు రహదారిగా మార్చుకున్న వెండితెరపై సంభాషణలతో ఆకట్టుకున్న ఎన్టీఆర్ తన సినిమాల్లో పాటలతో ఉపయోగకరమైన సందేశాలు, దేశభక్తి భావాలు అందించే ప్రయత్నం చేశారు. కుటుంబ సంబంధాలు, ధర్మం, న్యాయం, చట్టం అన్నింటినీ తన సినిమా పాటల్లో స్పృశించారు. ఏదైనా సినిమాలో ఎన్టీఆర్ సోలో సాంగ్ అందుకున్నారంటే థియేటర్లు ప్రేక్షకుల విజిల్స్తో దద్దరిల్లేవి. ఆ పాటలు చదువురాని సామాన్యుల్లో కూడా ఆలోచనల్ని రగిలించేవి. ఆ పాటలు పాడేది తెర వెనుక గాయకులే అయినా వాటికి తెరపై ప్రాణప్రతిష్ఠ చేసేవారు ఎన్టీఆర్. తన అభినయంతో ఆ పాటలను తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిపేవారని ఆయన అభిమానులు భావిస్తారు. కెరీర్లో అప్పటికి 10 సినిమాలు అయ్యాయో లేదో, పల్లెటూరు అనే సినిమాలో చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి కలవాడ అనే పాటతో ఊరు తొలగించారు ఎన్టీఆర్. ఘంటసాల మరియు ఇతర గాయకులు ఈ పాటను ఆలపించారు. ఈ చక్కటి గేయాన్ని ఇప్పుడు విందాం.
తల్లి వక్కడి నీకు తెలుగు
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెండి తెర వెలుపులు కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం పలికిస్తోంది మీ పద్మిని. 1953లో ఎన్టీఆర్ గారు నటించిన తదుపరి చిత్రం అమ్మలక్కలు. ఈ చిత్రానికి డి యోగానంద్ గారు దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీ రామారావు గారు, లలిత, పద్మిని, రేలంగి, అమర్నాథ్, బిఆర్ పంతులు, ఋషేంద్రమణి, సురభి, కమలాబాయి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం సిఆర్ సుబ్బరామన్ గారు, విశ్వనాథన్ రామ్మూర్తి గారు సమకూర్చారు. నిర్మాణ సంస్థ పేరు కృష్ణ పిక్చర్స్. ఇందులో ఉన్న ఒక నటుడైన అమర్నాథ్ గారిని గురించి ఇక్కడ మనం కొన్ని విశేషాలని చెప్పుకోవాలండి. తెలుగు చలన చిత్ర రంగంలో 1950వ దశకంలో ఒక వెలుగు వెలిగిన గొప్ప నటుడు ఈయన. అమర్నాథ్ అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్. ఇతడు విశాఖపట్నానికి చెందినవారు. ఇతడు 1925లో జన్మించారు. ఈయనకి చిన్నతనం నుండే నటన, సంగీతాల పట్ల మక్కువ ఉండేది. వాటిలో విశేషమైన కృషి చేశారు. సంగీతంలో బాగా కృషి చేసి లలిత సంగీత కచేరీలను కూడా ఇచ్చేవారు. మధురమైన కంఠస్వరంతో శ్రోతలను రంజింపచేసేవారు. నాటకాలలో ప్రధాన పాత్రల్లో నటించి పెద్దల మెప్పులను సంపాదించుకున్నారు. హాస్య రసంతో కూడిన గీతాలను రచించి స్వరపరిచి గ్రామ్ఫోన్ రికార్డులని ఇచ్చారు. 1950లలో ఎంఎస్ పట్నాయక్ పేరుతో వచ్చిన రికార్డులకి మంచి గిరాకీ ఉండేది. ఇతడు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివారు. చదువు అయిపోయిన తర్వాత విశాఖపట్నంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గుమస్తాగా పనిచేశారు. ఇక ఈయన సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందంటే, భారత ఆహార సంస్థలో వీరు పనిచేస్తూ ఉండగా ఇతను సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. జీకే మంగరాజు, ఎంఎస్ నాయక్ ఇతనికి సహకరించి కొందరు నిర్మాతలకు సిఫార్సు చేశారు. ఫలితంగా 1953లో ఈయనకు అమ్మలక్కలు అనే సినిమా, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎన్టీఆర్ గారి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నా చెల్లెలు అనే చిత్రంలో కూడా నటించే అవకాశం లభించింది. ఈ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నప్పుడే ఈయన నటనా శక్తిని గమనించి నిర్మాతలు ఈయన్ను తమ చిత్రాల్లో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన అమర సందేశం అనే చిత్రంలో ఈయనకి నాయక పాత్ర లభించింది. మగవారి మాయలు అనే సినిమాను ఈయన స్వయంగా నిర్మించారు. అది ఆర్థికంగా పరాజయం పాలైంది. ఆ తర్వాత ఈయనకు సినిమా అవకాశాలు సన్నగిల్లి తెరమరుగయ్యారు. 1973లో అమరచంద్ర మూవీస్ అనే సంస్థను స్థాపించి బాలయోగి అనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో ఈయన విజయ నిర్మలతో పాటు నటించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా నిర్మాణం పూర్తి కాలేదు. ఈయన గురించి ఇంతగా చెప్పుకుంటున్నాం కదా, మరి ఈయన సంతానం గురించి కూడా మనం కొంత చెప్పుకోవాల్సి ఉంది. ఈయన సంతానం ఎవరంటే రాజేష్, నటుడు రాజేష్. ఆ తర్వాత శ్రీలక్ష్మి, మన కమెడియన్ శ్రీలక్ష్మిగా వేశారు కదండి చాలా పాత్రలు. బాబు చిట్టి అంటే మనందరికీ గుర్తొచ్చేస్తారు. ఆ శ్రీలక్ష్మి గారు ఈ అమర్నాథ్ గారి కూతురు అన్నమాట. వీరిద్దరూ మన తెలుగు సినీ రంగంలో నటీనటులుగా రాణించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన అనేక సినిమాలు అమర్నాథ్ గారు నటించారు. వాటిల్లో కొన్ని అమ్మలక్కలు, చెండీరాణి, పిచ్చి పుల్లయ్య ఇటువంటివి. పిచ్చి పుల్లయ్య చిత్రం గురించి చెప్పుకోవాలంటే, అది 1953లో విడుదలైంది. అప్పటికి మన ఎన్టీఆర్ గారు హీరో అయ్యి 4 ఏళ్లైంది. 16 సినిమాలు చేశారు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు లాంటి విజయవంతమైన సినిమాలతో ఫుల్ స్వింగ్లో ఉన్నారు. నిర్మాతలు ఆయన కాల్ షీట్ల కోసం క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్స్ అనే పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ పెడుతున్నట్టు ప్రకటించారు. పరిశ్రమలో చాలా మంది కంగుతిన్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్కి సొంత బ్యానర్ అవసరమా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. తనకొచ్చే ఆఫర్లన్నీ కమర్షియల్ సినిమాలే. కొంచెం విలువలతో కూడిన కళాత్మకమైన చిత్రాల్లో చేయాలని ఆయన మనసులో కోరిక ఉంది. అంటే మనసుకు నచ్చిన కొన్ని పాత్రల్ని చెయ్యాలనే ఒక కోరిక మన ఎన్టీఆర్ మనసులో జనించింది. అలాగని బయట నిర్మాతలను చేయమనడం సరికాదు. ఆ రిస్క్ ఏదో తనే తీసుకుందాం అనే ఆలోచనతోటే ఎన్టీఆర్ గారు సొంతంగా ఈ బ్యానర్ పెట్టుకున్నారు. అందులో తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు మేనేజింగ్ పార్ట్నర్. దగ్గరి బంధువు దోనేపూడి కృష్ణమూర్తి గారు పార్ట్నర్. ఒకప్పటి తన రూమ్మేట్ తాతినేని ప్రకాశ్రావుకు డైరెక్షన్ బాధ్యతలను అప్పగించారు. ఫేస్ వాల్యూ స్టార్ వాల్యూ ఉన్న ఎన్టీఆర్ పక్కా స్టోరీ వాల్యూతో పిచ్చి పుల్లయ్య మొదలుపెట్టారు. కృష్ణకుమారి, షావుకార్ జానకి, గుమ్మడి, అమర్నాథ్ లాంటి వాళ్లు ఇందులో యాక్ట్ చేశారు. టీవీ రాజుగారు సంగీతాన్ని అందించారు. 1953 జూలై 17న పిచ్చి పుల్లయ్య చిత్రం విడుదలైంది. అంటే ఇప్పటికీ 70 ఏళ్ల దగ్గర పడుతుందన్నమాట. కానీ ఈ సినిమా ఎన్టీఆర్ కలల్ని పండించలేదు. విమర్శకుల ప్రశంసలతో మనసు నిండింది, కానీ గల్లా పెట్టి మాత్రం నిండలేదు. అయినా ఎన్టీఆర్ తగ్గలేదు. ఈసారి కూడా అదే ధోరణిలో తోడు దొంగలు అనే సినిమా తీశారు. బ్యానర్ పేరు కూడా నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అని మార్చారు. కానీ ఫేట్ మారలేదు, సేమ్ సీన్ రిపీట్ అయింది. అయినా ఎన్టీఆర్ బాధపడలేదు, భయపడలేదు. జనం అభిరుచి ఇలా ఉంటుందన్నమాట అని విశ్లేషించుకున్నారు. వాళ్లకు కావాల్సిందే ఇస్తే పోలా అని నిశ్చయించుకున్నారు. అలాగా జయసింహ అనే సినిమా పుట్టింది. ఫక్తు జానపదం సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత పాండురంగ మహత్యం తీస్తే అదో క్లాసిక్ అయ్యి కూర్చుంది. పిచ్చి పుల్లయ్య అనే చిత్రం నేషనల్ ఆర్ట్స్ పతాకంపై తాతినేని ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు, షావుకార్ జానకి, కృష్ణకుమారి, గుమ్మడి ప్రధాన తారాగణంగా నిర్మించారని మనం చెప్పుకున్నాం కదండి. ఎన్టీ రామారావు గారు ఈ చిత్రంతో చలనచిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా పరాజయం పాలైంది. అయితే సినిమా సందేశాత్మకమైనది కావడంతో విమర్శకుల ప్రశంసలు మాత్రం లభించాయి. ఎన్టీఆర్ గారు నటించిన తదుపరి చిత్రం చండీరాణి. ఈ చిత్రం 1953లో విడుదలైంది. ఓ మహిళ దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు చిత్రమైన చండీరాణి 1953 ఆగస్టు 28న విడుదలైంది. ఏమంత ఇష్టం లేకుండానే సినీ రంగానికి వచ్చి నటిగా ప్రస్థానం ప్రారంభించిన చరిత్ర మన భానుమతి గారిది. నటనలో వేళ్లు అనుకుంటున్న రోజుల్లోనే కృష్ణ ప్రేమ తదితర చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న పిఎస్ రామకృష్ణ గారితో ఆవిడ ప్రేమలో పడ్డారు. వివాహ బంధంతో ఒకటైన ఈ జంట ఆ తర్వాత భరణి పతాకంపై స్వీయ చిత్ర నిర్మాణానికి దిగింది. లైలా మజ్ను లాంటి హిట్లు, ప్రేమ లాంటి ఫ్లాపులు తీసింది. అప్పటికే తెలుగు తమిళాల్లో భానుమతి స్టార్ హీరోయిన్. ఈ పరిస్థితుల్లో అనుకోకుండా ఆమె దర్శకురాలయ్యారు. అనుకోని దర్శకత్వంతో అరుదైన రికార్డును సృష్టించారు. ప్రేమ చిత్రం విడుదలై రోజుల్లో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రస్థానవశాత్తు రామకృష్ణ గారు ఓ జానపద కథను భానుమతి గారికి వినిపించారు. ఆ కథ ఆమెకు నచ్చింది. వెంటనే ఆ కథను వెండి తెరకెక్కించేందుకు దర్శకత్వ బాధ్యత కూడా చేపట్టమంటూ భార్యను ప్రోత్సహించారు రామకృష్ణ గారు. వెంట ఉండి పని మొత్తాన్ని తాను పర్యవేక్షిస్తానంటూ హామీ కూడా ఇచ్చారు. ఆ జానపద కథే వెండి తెర మీద చండీరాణిగా వచ్చింది. తీరా ఈ సినిమా తీసే సమయానికి బయటి చిత్ర నిర్మాణ సంస్థకు బ్రతుకు తెరువు సినిమా దర్శకత్వం వహిస్తూ రామకృష్ణ గారు బిజీగా ఉన్నారు. దాంతో భర్త పర్యవేక్షణ లేకుండానే భానుమతి గారు బాధ్యతలన్నీ భుజానికెత్తుకుని ఆ ఇతివృత్తాన్ని సినిమా కథగా విస్తరించుకుని ఎన్టీఆర్ ను కథానాయకుడిగా ఎంచుకుని చండీరాణిగా చెంపగా తాను ద్విపాత్రాభినయం పోషిస్తూనే దర్శకురాలిగా అవతరించారు. ఈ సినిమా ఎడిటింగ్ బాధ్యతలు మాత్రం ఆయన స్వీకరించారు. ఏకంగా తెలుగు, తమిళ, హిందీ భాషల మూడింట్లోనూ ఈ చిత్రం రూపొందింది. అంతేకాక మూడు భాషల్లోనూ ఒకే రోజున, అంటే 1953 ఆగస్టు 28న దేశవ్యాప్తంగా విడుదలైంది. అది అప్పటికీ ఇప్పటికీ చెరిగిపోని ఓ అరుదైన ఘనత. అలా చండీరాణితో ఏకకాలంలో మూడు భాషల్లో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తూ, ఆ మూడు వర్షన్లలో ద్విపాత్రాభినయం చేస్తూ, కథను తానే రాసుకుని స్వర రచనకు పర్యవేక్షకురాలిగా ఉన్న తొలి మహిళగా భానుమతి రికార్డుని సృష్టించారు. ఇది ఇప్పటికీ చెరిగిపోని రికార్డు. తారాగణంలో ఒకటి రెండు మార్పులు చేసినప్పటికీ హీరో మాత్రం తెలుగు, తమిళ, హిందీ భాషలు మూడింట్లోనూ మన ఎన్టీఆరే. అప్పటికే పాతాళ భైరవి హిందీ రూపంలోనూ నటించిన అనుభవం ఎన్టీఆర్కి ఉంది. అయితే హిందీ వర్షన్లో ఎన్టీఆర్ బదులు ఓ హిందీ తారను పెట్టాలని మొదట్లో భావించారట. చివరికి ఆ ఆలోచనని ఎందుకనో మానుకున్నారట. హాస్య నటుడు రేలంగి బదులు హిందీ వర్షన్లో మాత్రం అక్కడ పాపులర్ కమెడియన్ ఆఘాను నటింపజేశారు. చండీరాణి చిత్ర విశేషాలను మరిన్ని వచ్చేవారం తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
యువతి యువకులారా అనుభవమున చాటు నా సందేశమిది. వరేవా తిన్న తగ తిన్న తంగిటిక తరిగి తగతాం. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లదు హాయిగా ఉండాలోయ్. కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి కాపురములు కూల్చు కనులకు శాక్తి కాగా, పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా. తిన్న తగ తిన్న తంగిడికి తరిగి తగతాం. ఇంత బయట దంత కవుల వలె అంటుకు తిరగాలోయ్ తరంపం, ఇంత బయట దంత కవుల వలె అంటుకు తిరగాలోయ్. కంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను సాకాలోయ్, కంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను సాకాలోయ్. పెళ్లి చేసుకుని చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. నవభావముల నవరాగముల జీవనమే నడపాలోయ్, నవభావముల నవరాగముల నవజీవనమే నడపాలోయ్. భావకవుల వల్ల ఎవరికి తెలియని ఓ పాటలు పాడాలోయ్, భావకవుల వల్ల ఎవరికి తెలియని ఓ పాటలు పాడాలోయ్. పెళ్లి చేసుకుని చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్, హాయిగా ఉండాలోయ్.
Thank you. మనోగాథ నీతో నివేదించలేను, నివేదించకున్నా జీవించలేను.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం జులై 4, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.